శ్రీకృష్ణుడి యొక్క మైత్రికి సంబంధించిన కథ విన్నారు. కృష్ణుడు ఎవరైనా ఒక్కసారి నావాడు అన్నాడంటే ఇంకా యావత్ జీవితం ఆ బాధ్యత ఆయనే వహిస్తాడు. ఆయన మనని నావాడు అనడానికి కావలసిన ప్రవర్తన మాత్రం మన దగ్గర ఉండాలి. అందరూ సమానమే అయినా అందులో కొందరిని ఎందుకు చేరదీస్తున్నాడంటే వారి గుణములే ఆయన్ని ఆకర్షిస్తాయి. అయస్కాంతమే ఇనుమును ఆకర్షిస్తుంది, ఇనుమే అయస్కాంతాన్ని పట్టుకుంటుంది. అలా కాకుండా ప్లాస్టిక్ వస్తువుని అయస్కాంతం దగ్గర పెడితే అతుక్కోదు. భగవంతుడు అయస్కాంతం, మనందరం ఇనప మొక్కలం. ఇనప మొక్కలను ఆకర్షించి లాక్కొని దానికి ఇనుముకు కూడా అయస్కాంత శక్తి ఇచ్చే శక్తి ఆయన దగ్గర ఉంది. అయస్కాంతానికి ఇనుముని బాగా రాయిగా రాయిగా ఈ ఇనప మొక్కలో కూడా అయస్కాంత శక్తి వ్యాపిస్తుంది. అందుకే ఆయనతో కూడా ఉన్నవాళ్ళు ఎప్పుడు అదృష్టవంతులు అయ్యారు. ఉండడం కాకుండా ఏ పని చేసినా సర్వకాల సర్వావస్థలలో ఆయనకే సమర్పించిన వారు ఎప్పుడు ఆయన కూడా ఉన్నారు. వాళ్ళకి ఏకాంత భక్తులు అని పేరు. ఏకాంత భక్తులను ఎవరిని అంటాం అంటే, సర్వకాల సర్వావస్థలలో ఓ పక్కన తింటున్నప్పుడు ఆయన్నే తలుచుకొని ఆయనకే ఆహారాన్ని సమర్పిస్తారు కొందరు. నిద్రపోతున్నప్పుడు ఆయన్నే తలుచుకుని తమ శరీరాన్ని నిద్రని ఆయనకి సమర్పిస్తారు కొందరు. ఇలా పురాణ గాథ వింటున్నప్పుడు ఈ పురాణ గాథ ఫలితము ఆయనకే సమర్పిస్తారు మరికొందరు. ఇలా ఏ పని చేసినా హరిస్మరణ పూర్వకంగా చేసి ఈ చేసిన పని నీదే, నాకు సంబంధం లేదు అని సమర్పిస్తే వాడు ఏకాంత భక్తుడు అని పిలువబడతాడు. అటువంటి ఏకాంత భక్తులు గోపాలకులు. అందుకే వాళ్ళు ఎప్పుడు ఆయన కూడా ఉన్నారు. ఆయన అవతార సమాప్తి అయ్యేదాకా ఇంచుమించుగా కూడా ఉండడానికి యోగ కారణం ఏమిటంటే వారి ఏకాంత భక్తి. ఆ భక్తులలో ఒక భక్తుడైన అక్రూరుడు స్తవన భక్తి చేసినవాడు. భగవంతుణ్ణి ఏ విధంగా పట్టుకున్నా తరిస్తామని చెప్పాను కదా. కాకపోతే 9 భక్తి మార్గాలు ఉన్నాయి ప్రధానమైనవి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఉపశాఖలు. ప్రధానమైన భక్తి మార్గాలు 9. అందులో ఒకటి శ్రవణం. ఇప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు? శ్రవణం చేస్తున్నారు, భగవంతుడి కథ వింటున్నారు. రెండవది కీర్తనం, అంటే పొగడుట. పాటలుగా పొగడచ్చు, లేదా వాక్కులతో కూడా విశ్వం విష్ణురు వషట్కారు అని స్తోత్రం చేస్తే దానికి కూడా పొగడతనే పెరిగింది. అంతా కీర్తనమే. పాటల కింద పాడితే ఇంకొంచెం ఎక్కువగా సంతోషిస్తాడు ఆయన. అందుకే ఆయనకి గానం అంటే ఇష్టం కనుక గానం కోసం ప్రత్యేకంగా నారదుణ్ణి పెట్టుకున్నాడు. పాటలు, కృష్ణ నీ పేరు ఎంతో మధురంగా ఉందిరా అంటూ భక్త జయదేవాదులు ఎంతో అద్భుతంగా కీర్తన చేశారే, అదంతా కూడా పొగడతంతా కూడా కీర్తన. ఇంకా మూడవది స్మరణ. తింటున్నప్పుడు తిరుగుతున్నప్పుడు అన్ని వేళలా గోవింద వాసుదేవ పరంధామ అని తమ ఓపికను బట్టి సన్నకంఠంతోటో మిన్నకంఠంతోటో అరిస్తే అది కూడా ఆయనకి ఇష్టం. అందులో గుళ్ళో పెడుతున్నప్పుడు అసలు స్మరణపూర్వకంగా పెడితే ఇంకా మంచిదన్నమాట. ఇంకా నాలుగోది ఏంటి? పాదసేవనం. భగవంతుడికి పాదసేవ మనం ఎలా చేయగలుగుతాం? ఏదో లక్ష్మీదేవి కంటే ఎప్పుడు ఆయన పాదాలు దొరికాయి కాబట్టి నొక్కింది. మనందరికీ పాదసేవ దొరకకపోవచ్చు. అందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎత్తగలరా గోపాలకుల్లాగా? అప్పుడు మనం ఏం చేయాలి? సాటి భక్తులకి వీళ్ళల్లో ఎవరికైనా కాళ్ళు నొప్పులు వచ్చాయనుకోండి, సహజంగా వయసులో పెద్దవాళ్ళకి కాళ్ళు నొప్పులు రావచ్చు. మహాత్ములారా, మీకు ఎవరికైనా పాదాలకి నొప్పులు ఉన్నాయా నొక్కనా అని అడిగి సిగ్గు విడిచిపెట్టి నొక్కితే అది హరిభక్తుల పాదసేవ, హరిపాదసేవతో సమానం. అదొక్కటే కాదు హరిపాదసేవనం అంటే, గురువుల పాదసేవ కూడా హరిపాదసేవనమే. ఈ విగ్రహాలకి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుని అభిషేకం చేయడం కూడా హరిపాద సేవనం. ఎందుకు గుళ్ళో విగ్రహాన్ని కడగాలి, అడిగి కడగాలి. అంతేగాని అందరూ కడిగాక అప్పుడు వచ్చి తీర్థం తీసుకుంటాం ప్రసాదం తింటామంటే అది పాదసేవ అవ్వదు. ఏ విధంగా అయినా భక్తుల్ని కానీ గురువుని కానీ పాదాలు పట్టుకుని సేవిస్తే అది పాదసేవనమే. అర్చనం 5వది పూజ. పువ్వులతో ఇక్కడ ఒక బ్రహ్మగారిని కూర్చోబెట్టాం, ఆయన అక్షతలతో పువ్వులతో భగవంతుడిని పూజించాడు, షోడశ ఉపచారాలు చేశాడు, ధూపదీప నైవేద్యాదులన్నీ ఇచ్చాడు. నీ ఇష్టదేవతని 16 రకాల ఉపచారాలతో పూజిస్తే దానికి అర్చనము అని పేరు. అర్చనానికి తప్పక విగ్రహం ఉండాలి. అర్చ అనే శబ్దమునకు విగ్రహము. భగవంతుడికి ఒక రూపం పెట్టుకుని ఆ రూపం పటమవ్వచ్చు, లేక లోహ విగ్రహం అవ్వచ్చు, ఏమీ కాకపోతే మట్టిని కూడా అక్కడ ముద్దగా పెట్టి అదే విగ్రహంగా భావించవచ్చు. మొత్తం ఒక ఆకారం మాత్రం ఉండాలి. అర్చన దగ్గర తప్పక ఉండవలసింది ఏమిటి? ఆకారం సగుణం లేకుండా ఏదో ఒక రూపం లేకుండా పూజించకూడదు. ఈ రకరకాల విగ్రహాలు ఉన్నాయే, ఇటువంటి వాటికి పూజ చేస్తేనే అర్చనము. ఒకవేళ విగ్రహం దొరకకపోతే ఏం చేయాలి అంటే, తమ గురువు గారే గురుదేహం, మీకు బ్రహ్మాండ పురాణం చదివారు కదా, అందులో ఏమని చెప్పాడంటే గురువు గారి శరీరమే త్రిమూర్తుల యొక్క అర్చామూర్తులు. అంటే అందుకే గురులింగమూర్తి, గురుదేహమూర్తి, గురుమూర్తి. అమ్మవారి ఏ రూపంలో ఉంటుంది? గురుమూర్తి. కాబట్టి గురువు గారిని పూజించడం కూడా అప్పుడప్పుడు గురు పూజ చేస్తుంటారు, పాద పూజ, అదంతా కూడా ఆయనకి అర్చనతో లెక్క. తర్వాత ఏమిటి, వందనం నమస్కారం, రెండు చేతులు జోడించి విగ్రహాలకు నమస్కరించడం. భక్తులందరూ వచ్చేటప్పుడు ఒకరికొకరికి దండం పెట్టుకోండి, హాయ్ అనకండి, బాగున్నావా అనకండి, రెండు చేతులు జోడించి నమస్కరించండి. బాగున్నావా అనే పదం ఎవరిని వాడాలంటే సాటి వాళ్ళని వాడాలి. ఏ బయట ఉద్యోగాలు చేసేవాళ్ళను, మీలాంటి వాళ్ళు ఒకరికొకరికి నమస్కారంతో లోపలికి రావాలి. నా బోటి వాడిని ఫోన్లో మేస్టర్ బాగున్నారా అంటే, బాగున్నారు కాబట్టి మాట్లాడుతాను, బాగుండకపోతే ఎలా మాట్లాడతాను. కాబట్టి అలాంటి పెద్ద ప్రశ్నలు గురువుల్ని మాత్రం కుశలం అడగకూడదు, గుర్తుపెట్టుకోండి. కుశలము సాటివారనే, గురువుల్ని ముందు నమస్కరించాలి. అది తెలియక చాలామంది ఎప్పుడు కూడా తినేస్తారనమాట, బాగున్నారా బాగున్నారా బాగున్నారా. గురువు గారు బాగుండకపోతే, నీతో మాట్లాడతారు, బాగుండకపోతే ఇక నీతో మాట్లాడరు, నువ్వు వెళ్ళి ఫోటోతో మాట్లాడుకోవాలి. కాబట్టి ఎవరితో ఎలా ప్రవర్తించాలో అది కూడా పెద్ద కళ. ఎప్పుడు పెద్దలు కనపడితే నమస్కరించాలి, సాటివారు ఒకరికొకరు నమస్కారం చేసుకోవాలి, గురువులకి ఇక సాష్టాంగ నమస్కారమే చేసుకోవాలి, భగవంతుడి విగ్రహాలకి నమస్కరించాలి. ఇదంతా వందనం. తర్వాత ఏమిటి, దాస్యం. ఈ దాస్యం దగ్గరికి వచ్చేసరికి కొంచెం జాగ్రత్త పడాలి. మామూలుగా సేవ చేస్తే దాన్ని దాస్యం అనరు. చీపురు కట్ట పుచ్చుకొని ప్రణవపీఠానికి వచ్చి మొత్తం నేలంతా ఎవడు తుడుస్తాడో వాడు దాస్య భక్తుడంటే. చీపురు కట్ట ఎట్టేం చేయాలి, దాన్ని తుడవాలి. ఈ జన్మలో ఎవరైనా దేవాలయాలకి సేవ చేస్తే, చీపురెట్టు తుడిస్తే వచ్చే జన్మలో మహారాజయోగం పడుతుంది. మనకి ప్రధానమంత్రి అయ్యాడంటే ఒక ఆయన పూర్వజన్మలో, అంటే ఎంతో పూర్వం చిన్నప్పుడు చీపురెట్టు తుడిచాడు తెలుసా ఆయన దేవాలయాలకి, ఆ పుణ్యం వల్ల ప్రధానమంత్రి అవుతాడు. ఎప్పటికి కూడా పూరీ జగన్నాథంలో స్వామివారి రథం ఊరేగింపుగా పెడుతూ ఉంటే ఆ ఊరేగింపుకు ముందు ఎవరు తుడుస్తారో తెలుసా, మీకు చీపురు పెట్టి జగన్నాథ రథచక్రాలకు ముందు ఎవరు తుడిచేది, పూరీ మహారాజు ఆ వంశముడు తుడుస్తారు. చీపురు కట్టబట్టి తుడుస్తున్నారు, తుడుస్తున్నారు కాబట్టే రాజాధిరాజులు పోయినా వాళ్ళ వంశానికి మాత్రం ఆస్తులు మిగిలాయి. చాలా చోట్ల ఆస్తులు అన్నీ పోయాయి, చొప్పనాతులు అయిపోయాయి. కాబట్టి మనం రోజు ఏం చేయాలన్నమాట, ఇక్కడికి లోపలికి రాగానే తొడవండి, స్వామివారి దగ్గర శుభ్రం చెయ్యండి, పీఠానికి వచ్చినప్పుడు శుభ్రం చెయ్యండి, గుళ్ళోకి వెళ్ళినప్పుడు శుభ్రం చెయ్యండి, తొక్కలు తిని అక్కడ వారేయకండి. ఆ తొక్క మీద కాలు దారి మీరు పడతారు, వచ్చే జన్మలో మనకి ఏ తొక్క వస్తుందో తెలియదు, అంటే ఏ జన్మ వస్తుందో మనకి తెలియదు. కాబట్టి అనుక్షణము ఆలయాలను తొడవడం, విగ్రహాలకు సేవ చేయటం, మహానుభావులైన గురువులకి ఉట్టి ఎందుకు పనికిరాని సామాన్యుడు చేసినంత సేవ చెయ్యాలి. సహజంగా సేవ చేయాలంటే అందరికీ ఒక అహంకారం ఒడ్డొస్తుంది. నేను ఒకప్పుడు కలెక్టర్ని, ఇప్పుడు నువ్వు రిటైర్ అయిపోయి ఆ విషయం మర్చిపోక, బిల్లు కలెక్టర్ కూడా వరికిరావు. ఆ అహంకారం తీసి నేను రాజుని, నేను గురువుని అని విడిచిపెట్టి శంకరాచార్యుడు చూసి నేర్చుకోవాలి. ఆయన తుడిచాడు, అందుకే జగద్గురువు అయ్యాడు. మీరు చూస్తున్నారు కదా, మా పీఠంలో ఎప్పుడు లోపల భాగాన్ని ఎవరు తుడుస్తారు, చీపురెట్టి నేనే తుడుచుకుంటాను. అర్చకుడు తుడిచినా కూడా నాకు ఇష్టం ఉండదు, నేనే తుడుచుకోవాలి. నేను ఊళ్ళో ఉన్నంత వరకు అమ్మవారి గుళ్ళో నేనే స్వయంగా తుడుచుకుంటే నాకు ఆనందం కలుగుతుంది. అసలు లోపలికి వెళ్ళే భాగ్యమే దక్కదే మనకి, అటువంటిది దక్కి దాన్ని తుడుచుకోవడం ఎంత అదృష్టం అండి. కాబట్టి ఈ రోజు నుంచి నేను చూస్తాను, ఎవరు చీపురు కట్టబట్టుకుంటే వారందరూ దాస్య భక్తులు, వాడు కృష్ణుడికి ఇష్టులు అవుతారు. కుర్చీలలో కూర్చొని చీపురు తుడు తుడు అని పురమాయిస్తారే వీళ్ళు వచ్చే జన్మలో, బాబు అయ్యా అని ఆ గుడి దగ్గర కూర్చుంటారు. చూసారా, ఒక్క రూపాయి వేయండి, అన్నం ముక్క పెట్టండి, రొట్టె ముక్క పెట్టండి అని భిక్షుకులంతా ఎవరుకుంటున్నారు, సేవ చేయగల అయిపోయారు పాపం. కాబట్టి దాస్యం చాలా గొప్పది. తరువాయి భక్తి సఖ్యం స్నేహం, అర్జునుడిలాగా కృష్ణుడితో స్నేహం చేసే భాగ్యం అందరికీ కలగదు గనక భక్తులతో స్నేహం చెయ్యాలి, గురువులతో స్నేహం చెయ్యాలి, భగవత్ కథలతో స్నేహం. కథలతో స్నేహం అంటే ఏమిటి, కథలు రోజు గుర్తుకు తెచ్చుకుంటే మనం భగవంతుడితో స్నేహం చేసినట్టే. ఇది 8వ భక్తి. ఆఖరిది ఆత్మనివేదనం. ఇక మందంటూ ఏం లేదు, ఈ సర్వం ఆయనకి సమర్పించడమే. అంటే మాటలతో అనడం కాదు, నిజంగా సమర్పించాలి. అంతా నాదేముందండి, అంతా భగవంతుడిదేనండి, యజ్ఞానికి 500 ఇవ్వరా, అబ్బే అదొక్కటి అడక్కండి అంటే ఇక ఆత్మనివేదనం ఏమైంది అక్కడ? ఆత్మనివేదనం కాదు, స్వాత్మారామ నివేదనం అయ్యింది. కాబట్టి నిజముగా సంపూర్ణంగా మన తనువు ధనము మానము ప్రాణము ఆయనకి సమర్పించాలి. తన్ను ధన్ను మన్ను సబ్బుకో తుజు మేలగాయా, తన్ను ధన్ను మన్ను సబ్బుకో తుజు మేలగాయా. గోపాలరే 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 తేరా ధ్యాను జ్ఞాను మన్ను భాయా, జ్ఞాను మన్ను భాయా. ఆజు ఖాసు మేరా దిన్ హై తుజు మేలగాయా, ఆజు ఖాసు మేరా దిన్ హై అని మహానుభావుడు భక్త తుకారం ఎంత అద్భుతంగా పాడాడు. ఈరోజు నా జీవితంలో ముఖ్యమైన దినం, హిందీలో ఖాస్ అంటే ముఖ్యమైన, ఆజు ఖాసు మేరా దిన్ హై. ఈరోజు నా జీవితంలో ముఖ్యమైన రోజు. ఎందుకని, నేను నా తన్ శరీరం, ధన్ ధనాన్ని, మన్ మనస్సు, ప్రాణం ఇవన్నీ నీలో పూర్తిగా కలిపేశాను తుజుమే లగాయా అన్నాడంతే. అప్పుడు మన జీవితం ధన్యమవుతుంది. ఇది ఆత్మనివేదనం అంటే. అలాంటి మహాత్ములు ఉన్నారు. నిమాయి అనే భక్తుడు, కృష్ణ చైతన్య స్వామి అటువంటి వాడు, భక్త తుకారం అటువంటి వాడు, మీరాబాయి అటువంటిది, సక్కుబాయి అటువంటిది. తెలుగు వాడు సక్కుబాయి తెలుగు అమ్మాయి, తెలుసుకున్న మీకు ఆ విషయం. అందుకే తెలుగులోనే ఎన్ని పాటలు రాసిందండి కృష్ణుడి మీద. అసలు ఆవిడ పరమ మధురంగా రాసి పాడేసిందనమాట. వెళ్ళడం అంటే మహారాష్ట్ర వాళ్ళకి ఆడబడుచుగా వెళ్ళిపోయిన ఆవిడ అక్కడికి కోడలుగా, పుట్టడం మాత్రం సక్కుబాయి తెలుగు ఆవిడ అనమాట. ఆవిడ పిలిస్తే ఆటలాడేవాడు కృష్ణుడు తెలుసా, ఆవిడతో ఒప్పులు కొప్పాడాడు. అది తెలియక వాళ్ళు అత్తగారు కొట్టేసేది. భక్తురాళ్ళైన కోడళ్ళు దొరకడం మన అదృష్టం అండి. కొంతమంది కోడళ్ళు పూర్వజన్మ సంస్కారం వల్ల అమ్మవారి అంశతో పుడతారు. అది గురువులకి తెలుస్తుంది, అజ్ఞానులకి తెలియదు. అందుకని ఈ పిచ్చి కోడలు అనుకుంటారు. అలాగే అనుకుని సక్కుబాయి అత్తగారు కోడల్ని చిత్రహింసలు పెట్టింది. ఒకరోజు ఏం చేసింది, ఓ తిరగలు పెట్టి గది నిండా బియ్యం పోసేసి, తెల్లారేలోపు ఈ బియ్యం విసురుతావా చంపేస్తా, లేతే నువ్వు ఈ బియ్యం విసిరి పిండి చేయకపోతే కాళ్ళకి చేతులకి వాతలు పెడతాను అని బయట తాళం పెట్టిపోయింది అత్తగారు. ఈ గది నిండా బియ్యం పోసి ఒక తిరగలు అక్కడ పెట్టి తెల్లారేసరికి విసరమంటే ఎవరు విసరగలరండి. కానీ ఆవిడ ఏం చేస్తుందో తెలుసా, అసలు విసరలేదు. అలా దాని మీద చెయ్యేసి ఆనందంతో కృష్ణుడు పాడుకుందనమాట. ఆటలాడరారా కన్నయ్య గోకుల బాల గోపాల నీ వాటలాడరారా, గోపాల గోకుల బాల గోపాల ముద్దులల్లుకు నీ మోము చూపుచు, ముద్దులల్లుకు నీ మోము చూపుచు, ముచ్చట తీర్చరా కన్నయ్య నీ వాటలాడరారా, కన్నయ్య గోకుల బాల గోపాల. ఆవిడ పాడుకుంటూ ఉంటే ఇంతలో ఒక తమాషా జరిగిందిట. ఆ తిరగలి గిర్రం తిరగడం మొదలెట్టింది ఎవడో తిప్పకుండా. ఈ బియ్యం దానంతా అది అందులో పడ్డం, అది పిండి అయిపోవడం. తెల్లారేసరికి వాళ్ళ అత్తగారు వచ్చి ఢామని ముర్చిపోయింది ఆ బియ్యం మీద పడి, ఆ పిండి మీద పడి. భగవంతుడు పరీక్షల్ని కూడా మనకు అపూర్వమైన మోక్ష మార్గాలుగా మారుస్తాడు. దుర్మార్గులు మనల్ని శిక్షించినప్పుడు ఆయన పట్టుకుంటే ఈ కష్టాలు కష్టాలు అవవు, ఈ కష్టాలే మన పాలిటీ అష్టైశ్వర్యాలు అవుతాయి. ఎంతోమంది భక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకున్నారు. అందులో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కథలో ఉన్న అక్రూరుడు ఏం చేశాడు, స్తమనం. అందుకే శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత భవత్తు, విష్ణువు యొక్క కథలు విన్నాడు పరీక్షిన్ మహారాజు, శ్రవణం ద్వారా మోక్షం పొందాడు. వయ్యాసకి కీర్తనే వ్యాసుడి కొడుకు, వయ్యాసకి అంటే వ్యాసుడి కొడుకు. శుకుడు ఏం చేశాడు, కథంతా చెప్పాడు, పొగిడాడు, కీర్తనం ద్వారా ఆయన మోక్షం పొందాడు. ప్రహ్లాద స్మరణే, ప్రహ్లాదుడు రోజు నారాయణ అని తెగపాడేసేవాళ్ళండి ఆయన. అసలు ప్రహ్లాదుడు పాడుతూ ఉంటే స్తంభాలు కరిగిపోయాయి. శ్రీనాథుని పద సరసిజ భజనే ఈ నర జన్మము కని నా ఫలం, ఈ నర జన్మము కని నా ఫలం, నారాయణుని నామస్మరణమే తీయని మాయని విద్యాధనం, శ్రీనాథుని పద సరసిజ భజనే ఈ నర జన్మము కనినా ఫలం. నారాయణాయ నినోరార పిలువా, నారాయణాయ నినోరార పిలువా, కనుదోయి నిలచి ఆడేను కలసి, కనుదోయి నిలిచి ఆడేను కలసి. శ్రీహరికి సరిదైవమిక లేదు, మన తల్లిదండ్రి గురుబంధు దైవము అతడే. శ్రీనాథుని పద సరసిజ భజనే ఈ నర జన్మము కనినా ఫలం. నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ లక్ష్మీ నారాయణ, నారాయణ హరి నారాయణ అని ఆయన స్మరిస్తూ ఉంటూ ఎప్పుడు కళ్ళ ముందు ఆడేవాడు ఆయన. ప్రహ్లాద స్మరణే తదంగ్రి భజనే లక్ష్మీ, ఎప్పుడు కాళ్ళొత్తుతూ అక్కడే కూర్చునేది లక్ష్మి, పాదసేవ చేసి ఆదిలక్ష్మి తరించింది. పృథు పూజనే, పూజ చేయటంలో పృథు చక్రవర్తి అంత గొప్పవాడు లేడు, అతనికి వచ్చినట్టుగా మంత్రం ఇంకెవ్వరికి రాదు. మంత్రం తంత్రం యంత్రం అన్నీ ఎరిగినవాడు పృథు. అందుకే ఆ రోజుల్లో ఆయన దగ్గరికి వెళ్ళి పురోహితులు కూడా ఏమండి పూజ చేసే విధానం మాకు నేర్పరా అనేవారట. ఎందుకంటే పృథు చక్రవర్తి కూడా విష్ణుమూర్తి యొక్క అవతారం, పూజించడం ద్వారా పృథువు తరించాడు. అక్రూరస్తవనే, అక్రూరుడు స్తోత్రం చేశాడు కాసేపు నాక విందురుగాని వీరు, అద్భుతంగా దండకం చదివాడు. ఆ స్తవనానికి ఆ స్తోత్రానికి స్వామి పులకించి చివరి రోజుల్లో వైకుంఠానికి పంపాడు. ఈ విధంగా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరు నవవిధ భక్తుల్ని పట్టుకున్నారు. అందులో ఈ అక్రూరుడి గురించి ఎన్నిసార్లు ఎదుగు చెబుతున్నానంటే, అక్రూరుడికి చూపించిన అపూర్వ విశ్వరూపాన్ని ఇంతకు పూర్వం మనం చెప్పుకున్నాగా. నందుడు ఏకాదశి ఉపవాసం ఉన్న రోజున ఆయన కోసం కూడా ఉన్న గోపాలకులకు ఒక విశ్వరూపం చూపించాడే, ఆ రూపం అక్రూరుడికి చూపించిన రూపం అన్నారు. అక్రూరుడికి అంత ప్రత్యేక స్థానాన్ని స్వామివారిచ్చారు. ఆ అక్రూరుడు కృష్ణుణ్ణి, స్వామి నేను పెద్దవాడిని పెద్దవాడిని అని నువ్వు నన్ను ప్రశంసిస్తున్నావు, పెద్దరికం చెట్లకి ఉంటుంది పుట్టలకి ఉంటుంది, ఈ బండరాళ్ళు వేల సంవత్సరాలుగా ఉన్నాయి కానీ ప్రయోజనం ఏమున్నది, పెద్దరికం కాదు కావలసింది జ్ఞానం, నువ్వు గురువువి జగద్గురువువి కృష్ణం వందే జగద్గురువు అన్నారు, నీకు 8 ఏళ్ళైనా నువ్వు ఈ చరాచర జగత్తంతటికి మూలాధారుడైన శ్రీమన్నారాయణుడు అని విన్నాను, నన్ను ఉద్ధరించు అనుగ్రహించు, నన్ను పొగిడి నాకు అహంకారం మాత్రం రానివ్వకు అని కాళ్ళు పట్టుకుంటే ఆయన చిరునవ్వు నవ్వి తండ్రిని తల్లిని అందరినీ పిలిపించాడు, ఆసనమిచ్చి కూర్చోబెట్టాడు. నందుడు పూజించాడు అక్రూరుణ్ణి. అక్రూరుడు చాలా ఉత్తముడని తెలుసు గనక, భాగవతోత్తముడని తెలుసు గనక అందరూ ఆయన్ని పూజించారు. ఆ తర్వాత నందాదుల చుట్టూ కూర్చున్నారు, శ్రీకృష్ణుడు బలరాముడు కిందే కూర్చున్నారు. అసలు నాకు ఇప్పటికి కూడా అదే గొప్పతనం, ఆశ్చర్యం ఏంటంటే శ్రీకృష్ణుడు బలరాముడు ఇంతటి పరమాత్ములైనా అక్రూరుడికి ఎదురుకుండా కుర్చీలో కూర్చోకుండా పక్కన కూర్చున్నారట. ఆయన్ని ఈయనే ఉద్ధరించాలి, ఈ శ్రీకృష్ణుడే రేపు అక్రూరుని ఉద్ధరించేవాడు. అయినా సరే మేము పిల్లలం పైన ఎందుకులే, మా కాళ్ళు సహకరిస్తూనే కిందే కూర్చుంటాం అన్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు మనకి శరీరం సహకరించినంత వరకు కింద కూర్చోవడం లాభం, శరీరం సహకరించకపోతే మాత్రం కూర్చోకూడదు సుమా, మళ్ళీ శరీర ధర్మం ఒకటి ఉంటుంది. వేదాంతం వాక్కే కాదు, శరీరానికి కూడా పనికి రావాలి. ఉపవాసం ఉండమన్నాం కదా అని గ్యాస్ ట్రబుల్తో చచ్చిపోయేవాడు ఉపవాసం అంటే అది దోషం కూడా అవుతుంది. కాబట్టి ప్రతి ధర్మానికి వెనకాతల సూక్ష్మం స్థూలం అని రెండు ఉంటాయి. పిచ్చి పిచ్చి ధర్మములు మాత్రం పాటించకూడదు, ధర్మమునకు స్థూల సూక్ష్మములు రెండున్నాయి. మన శరీరమును బట్టి ఆరోగ్యమును బట్టి మనస్సుని బట్టి వీటికి అనుగుణముగా మన ధర్మమును మనం ఎంచుకోవాలి అని గ్రహించాలి. నేను వేగంగా పరిగెత్తాను కదా అని విశాలక్ష్మి గారు పరిగెడితే బాబు కాళ్ళు నొప్పులు పెడుతున్నాయండి అని ఏడుస్తారు, అంతే కదా మరి వయస్సును బట్టి. కాబట్టి వయస్సులో తేడా ఉంది, తర్వాత అలవాటులో కూడా తేడా ఉంటుంది. గురువుగారు చంగున మేడమెట్ల నుంచి కిందకు దూకారట, నా వెనకాతనే ఇంకొక ఆయన ఆ మాత్రం కళేపురంలో ఆయన దూకాడు, పాపం ఏమైంది పడిపోయాడు. సన్నగా ఉన్నవాడు దూకాడు కదా అని, ఈ మిన్నగా ఉన్నవాడు దూకితే ఇబ్బంది లేదు మరి. ఆయనేమో ఏకధాటిలో 14 బూరులు తిన్నాడని నేను తిన్నాను అనుకోండి, ఇహ తర్వాత నేను ఓపెన్ చేస్తాను చెప్పలేను. అంటే ఆయా వ్యక్తుల యొక్క శరీర ధర్మం అది, ఎవడు ఏది తినగలడో అది తినాలి, ఎవరు ఏ పని చేయగలరో అది చెయ్యాలి. అందువల్ల ధర్మము మన శరీరమునకు ఎంతవరకు సహకరిస్తుందో ఆ ధర్మమును మనం అనుకరించాలి, అనుసరించాలి, ఆచరించాలి. ఈ మహాత్ముడు శ్రీకృష్ణుడు కింద కూర్చుంటామని బలరాముడితో పాటు అక్రూరుడికి ఎదురుగుండా కూర్చున్నాడు. అప్పుడు నందుడు మెల్లిగా కుశల ప్రశ్నలు వేసి, శుభమే నీకు ప్రమోదమే జనులకు చుట్టాలకు శ్యామమే. ఓ అక్రూర, నీకు శుభమేనా? శుభంగా ఉన్నావు కాబట్టి ఇక్కడికి వచ్చావు, అయినా చుట్టం కాబట్టి చుట్టం ఇంటికి రాగానే కుశల వార్తలు అడగాలి. గురువులకి వందనం, చిన్నపిల్లలకు ఆశీర్వచనం, చుట్టాలకైతే ఏమని అడగాలి? క్షేమ సమాచారాలు అడగాలి, కుశలమా అని అడగాలి. అందువల్ల నీకు శుభమేనా? అక్కడున్న మా వాళ్ళందరికీ ఆనందమేనా? వాళ్ళెవరూ ఏడవడం లేదు కదా, దుఃఖాలతో కుంగిపోవడం లేదు కదా, చుట్టాలందరికీ క్షేమమేనా? అభయంబే ప్రజకెల్ల, ప్రజలందరికీ, ఎక్కడ ప్రజలకి? మధురానగరంలో ప్రజలందరికీ భయమేమీ లేదు కదా. మామ ముక్త భయుండే, మా మామ కంసుడు భయం లేకుండా ఉన్నాడా? ఇది చాలా గొప్ప మాట. నందుడేమో కుశల ప్రశ్నలు వేస్తుంటే మధ్యలో కృష్ణుడు అడ్డం తగిలి, నాన్న అవన్నీ ఎందుకు, అసలు అడగవలసిన వాడి గురించి అడుగుదాం అని కృష్ణుడు తగులుకుని, మామ ముక్త భయుండే, మేనమామ కంసుడు భయం లేకుండా నిర్భయంగా ఉన్నాడా అని అడిగాడు. అంటే రోజు కృష్ణుడిని తెలుసుకుని వెంకటకు చచ్చిపోతున్నాడు వాడు. ఆ విషయం కృష్ణుడికి తెలుసు కాబట్టి మామ ముక్త భయుండే అనగానే అన్నీ విన్న అక్రూరుడు, కృష్ణ అన్నీ తెలుసుండి కూడా నువ్వు మధ్యలో ఈ ప్రశ్న వేస్తున్నావు, నీకు తెలియందంటూ ఏమైనా ఉన్నదా? నీవు గ్రహించని రహస్యము ఈ సృష్టిలో ఒక్కటి కూడా లేదు. కంసుడు ప్రస్తుతానికి క్షేమమే, ధనుర్యాగం చేస్తున్నాడు అతడు, అందుకని చతుర్దశి నాటికి మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపాడు. చతుర్దశికి వెళ్ళాలంటే మనం రేపే త్రయోదశి కనుక రేపు ప్రయాణమై వెళ్ళాలి. రేపు ఉదయం మనందరం మధురానగరానికి వెడదాం. నేను ఒక రథం తీసుకొచ్చాను, ఆ రథంలో నిన్ను బలరాముణ్ణి ఎక్కించుకు రమ్మన్నాడు ఆయన. తక్కిన వాళ్ళందరినీ ఎడ్ల బళ్ళ మీద కాలి నడకన రమ్మన్నాడు. ఆయన యజ్ఞానికి యథాశక్తిగా మీరందరూ కానుకలు తీసుకురండి. ఆ యజ్ఞం వెనక అతను అంతరార్థం ఏమిటో నీకు తెలియాలి, ఆ కంసుడికి తెలియాలి. ప్రయాణం మాత్రం రేపు, అతని వార్తను నేను మోసుకొచ్చాను. ఏమంటావు అనగానే శ్రీకృష్ణుడు ఇంక వెనక ముందు చూడాల, అసలు ఆయన ఎదురు చూస్తున్నదే దీనికోసం, సమయం వచ్చిందిగా. అందుకని చూశారా మన మహారాజు గారు, కంస మహారాజు గారు, మధురాపుర రాజు గారు మనల్ని యజ్ఞానికి రమ్మని ఆహ్వానం పంపిస్తే వెళ్లకుండా ఉంటామా? రేపే ప్రయాణం, చతుర్దశి నాడు మనం అందరం దగ్గరుండి ఆయనకి బాగా యాగం చేయించాలి. ఆయన బాగు చేయాలంటే మనం కదలాలి.